వెంటనే ఈ కుర్రవాడికి భుజం మీద చెయ్యేసి దారి పొడుగుత చిన్న చిత్తగా కథలు వినిపిస్తూ పాటలు పాడుతూ తీసుకెళ్ళాడు, ప్రేమగా తీసుకెళ్ళాడు. నిజంగా ఈ కొత్తగా వచ్చిన అన్నగారు ఈ రంగడు చెప్పే కథలు బాగుండేవిట. గురువుగారు చెప్పే పాఠాల కంటే ఈయన చెప్పిన కథలు మరింత ముచ్చటగా ఉండేవి. ముచ్చటైన కథలు చెప్పి అలసట లేకుండా ఇతను నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్ళి గురుకులం దగ్గరికి వెళ్ళాక ఈ అన్నగారు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయేవాడు తెలిసేది కాదు. చూసారా, కృష్ణుడి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. వాడే జన్మలో పుణ్యం చేసుకున్నాడు ఈ నాగోబ. పూర్వజన్మ సుకృతం వల్ల పిలిస్తే స్వామివారు పలికాడు, రూపంతో దర్శనమిచ్చాడు, అందమైన రూపంతో మధుర కంఠంతో దర్శనమిచ్చాడు. దాన్ని బట్టి ఆలోచించండి. కాబట్టి మనం నిజంగా పిలవాలే కానండి, మనస్ఫూర్తిగా పిలవాలే కానీ గ్యారంటీగా దర్శనమిస్తాడు ఆయన. కొంచెం గట్టిగా పిలవాలి ఇటు వచ్చేటి పైన. ఇవాళ మనకు అంత ఉండవలసినంత నమ్మకం లేదు. భగవంతుడు నిజంగా ఉన్నాడు కానీ మనం పిలిస్తే పొలుగుతాడా అని ఒక సంశయం ఉంటున్నది. సంశయం ఉన్నంతకాలం భగవద్ దర్శనం కాదు. అందుకే అజ్ఞశ్చాశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. సంశయాత్ముడు ఎప్పుడు నాశనం అయిపోతాడు. వాడికి ఏం ఉపయోగం లేదు, ఇహం లేదు, పరం ఉండదు, రెండు ఉండదు అనమాట వాడికి. రోజు వెళ్ళేటప్పుడు విఠలానగానే వచ్చేవాడు ఆయన, గురుకులం దగ్గర దయబెట్టేవాడు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీలో తిరిగి వచ్చేటప్పుడు అన్నయ్య అనగానే మళ్ళీ వచ్చేవాడు, ఊరి దగ్గర దయబెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా 5 సంవత్సరాల కాలం గడిచింది. 5 ఏళ్లలో కుర్రాడు బాగా చదువుకున్నాడు. అమ్మ అప్పుడప్పుడు, ఎరా నువ్వు పూర్వంలో భయపడలేదంటే నువ్వు చెప్పావుగా అన్నయ్య, అన్నయ్యని తలుచుకుంటున్నాను వచ్చేస్తున్నాను అన్నట్ట. అయితే ఒక మాట చెప్పాడంటూ అన్నయ్య గారు. ఏ అన్నయ్య గారు? కన్నయ్య గారు. ఒరే, నేను నీకు కనపడుతున్నానని, నిన్ను దయపెడుతున్నానని ఎవ్వరికి చెప్పకే. అత్యవసరం అయితే తప్ప నన్ను అందరి ఎదుటికి పిలవకు అనగా అలాగే అన్నట్టు. అందుకే వాళ్ళ అమ్మతోటి, అన్నయ్య కనబడుతున్నాడు, అన్నయ్య నాకు కథలు చెబుతున్నాడు, కబుర్లు చెబుతున్నాడు, అడవిలో తీసుకెడుతున్నాడు అని చెప్పకుండా కేవలం అన్నయ్య అని భయం వేసినప్పుడు పిలుస్తున్నాను. ఏదో అన్నయ్య గారి దయవల్ల వెళ్ళిపోతున్నానని చెప్పేవాడే తప్ప కృష్ణుడు కనపడ్డాడని కానీ, రూపంతో దర్శనమిచ్చాడని కానీ, కథలు చెబుతున్నాడని కానీ ఇవేం చెప్పేవాడు కాదు. అప్పుడప్పుడు కృష్ణుడు మంచి మంచి పళ్ళు పట్టుకొచ్చేవాట. ఆ పళ్ళు కూడా వన్యములు అన్నమాట. అడవుల్లో ఉంటే సరే చీమ చింతకాయలు, బాదం పప్పులు, అడవిలో ఉండే మామిడి పళ్ళు ఇలాంటివన్నీ పట్టుకొచ్చి పెట్టేవాట. ఆ కృష్ణుడు పెట్టిన పళ్ళు ఎంత రుచిగా ఉండేవో. శ్రీకృష్ణ పరమాత్ముడు మోక్షమనే ఫలం ఇస్తాడు ఆయన. మీకు మొన్న చెప్పాను కదా, ఫలార్థి ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా సప్తరమచ్యుతః. ఫలార్థి ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః. ఇక్కడ ఈ సర్వఫలప్రదః అనే మాట ఎంత గొప్పదండి. అన్ని రకాలైన ఫలాలు ఇచ్చేవాడాయన, ముక్తి అనే ఫలం ఇచ్చేవాడాయన. ఆయన పండు కోసం వెళ్ళాట. ఆయనే అసలు గొప్ప ఫలం. మనం ఇవాళ భాగవతం చదువుతున్నామంటే, భాగవతం వింటున్నామంటే, ఏదన్నా పని చేస్తున్నామంటే, వీటన్నిటికీ సరైన ఫలం ఏమిటి? ముక్తి, మోక్షం అనే ఫలం కోరుకుని, ఓ ఫలితం కోరుకుని ఈ పనులు చేస్తున్నాం. ఆ మోక్ష ఫలం ఇచ్చే ఆయన రకరకాల పళ్ళు పెట్టేవాడు. అప్పుడప్పుడు మా ఊళ్ళో మంచి వెన్న ఉందిరోయ్, ఆ వెన్న తింటే నుండగా తయారవుతావు అని మృదువైన నవనీతం కూడా వెన్న కూడా పెట్టేవాట. సహజంగా వెన్న పూస అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఆ నవనీతం పట్టుకొచ్చి పెడితే ఈ కుర్రవాడు తినేవాడు. ఇలా 5 ఏళ్ళు గడిచింది. ఎవరికి తెలీదు ఈయన కృష్ణుడితో మాట్లాడుకుంటున్నాడని కానీ, కృష్ణుడిచ్చిన పళ్ళు తింటున్నాడని కానీ, కృష్ణుడిచ్చిన వెన్న తిని నున్నగా తయారయ్యాడని కానీ ఎవరికి తెలియదు. ఇలా ఉండగా ఒక తమాషా జరిగింది. గురువుగారికి ఒక్కతే కూతురు. 5 సంవత్సరముల పాటు తనకు పాఠము చెప్పిన గురువుగారి కూతుర్ని చాలా ప్రేమగా చూసేవాడు ఈయన కూడా. ఆవిడ చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయికి అందరూ కూడా తమ్ముళ్ళే. అందరికంటే పెద్దది, పైగా గురుపుత్రిక, అందుకని అందరూ అక్క అక్క అని పిలిచేవారు. గురువుగారు తన కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. గురువుగారు కూతురు పెళ్ళి అంటే మాటల రాజుగారి కులపురోహితుడి కొడుకుతో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఇంకా రాజుగారు, నా పురోహితుడి కొడుక్కి గురువుగారి కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నామనే ఆనందంతో తన కొడుకులతో దక్షిణ పంపాడు. రాజుగారి కొడుకు బస్తాడు నవరత్నాలు పట్టుకొచ్చాడు. మంత్రి గారి కొడుకు బస్తాతోటి బంగారు నాణాలు పట్టుకొచ్చాడు. సేనాధిపతి కొడుకు ఓ వస్తాటితోటి వెండి నాణాలు పట్టుకొచ్చాడు. ఇంకా గురువుగారి దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ఎవరికి తోచిన వాళ్ళు పట్టుకొచ్చారు, అందరూ తలోటి పట్టుకొచ్చారు. అప్పుడు ఈ కుర్రాడికి కొంచెం సిగ్గు వేసింది. మా గురువుగారి దగ్గర అందరూ పాఠాలు నేర్చుకుంటున్నారు, అందరూ గురుదక్షిణ ఇస్తున్నారు, కొందరు బంగారం ఇచ్చారు, కొందరు వస్త్రాలు ఇచ్చారు, కొందరు వెండి ఇచ్చారు, కొందరు నవరత్నాలు ఇచ్చారు, అందరూ ఎవరికి తోచిన వాళ్ళు సమర్పిస్తున్నారు. నేనే గురువుగారికి ఏమి ఇవ్వలేదు కదా అని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ గురువుగారికి ఏదైనా దక్షిణ ఇద్దామే అనగా, ఏముంది నాయన చింకిపోయిన బట్టలతో ఉన్నాను నేను, నీకు చింకి గొడ్డలే, ఏదో ఆ గురువుగారు మంచివాడు కనుక అప్పుడప్పుడు నీకు అన్నం పెట్టి పాఠం చెబుతున్నాడు, ఇంకా మిగిలింది నా ప్రాణం, మనం ఉండే గుడిసే, ఈ గుడిసె వల్ల ఆయనకి ఉపయోగం అనగా వీడు ఆ పూట గజగజలాడిపోయాడు. ఏమైనా సరే మా గురువుగారికి ఒక దక్షిణ ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే మళ్ళీ అడవిలోంచి గురువుగారి దగ్గర గడుతూ పెడుతూ అన్నయ్యా అన్నాడు. అన్నయ్య గారు, కన్నయ్య గారు, నల్లనయ్య గారు వచ్చారు. ఏం తమ్ముడు పిలిచావు అన్నాడు ఆయన. మా గురువుగారు అమ్మాయికి పెళ్లి దొరుకుతోంది, పెళ్ళికి ఏదో ఒక కానుక ఇవ్వాలనిపిస్తోంది అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నేను నీకు ఒక గిన్నె ఇస్తాను, ఈ గిన్నె ఇచ్చానని ఎవరికీ చెప్పకు, ఈ గిన్నెలోంచి పాలు పెరుగు మాత్రమే వస్తాయి. మీ గురువుగారికి ఒక ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బందిని నువ్వే తీర్చాలి అనగానే అన్నయ్య ఏమిటా ఇబ్బంది అన్నాడు. ముందే చెబుతున్నాను కానీ ముందు చెప్పినప్పటికీ నువ్వు గురువుగారితో ఏమి చెప్పద్దు, మీ గురువుగారు అడవిలో మంచి పందిరి వేసి తన కూతురికి పెళ్లి చేస్తున్నాడు. పెళ్ళికి రకరకాల పదార్థాలు వచ్చాయి, పప్పు, బస్తాలకి బస్తాల పప్పు వండుతారు, సాంబారు పెడతారు, గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి అన్నీ వస్తాయి, ఇంకా నెయ్యి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక్క పెరుగు విషయమే మర్చిపోతారు గురువుగారు. పెళ్ళిలో పెరుగు లేకపోతే ఇంక భోజనం ఏమిటి, ఎన్ని ఆఖరిని ఉండాలి, పెరుగు ఉండి తీరవలసిందే. పెరుగు లేని భోజనం భోజనం కదండి, పూర్వం పెరుగుతో అన్నం తినేవారు, ఇప్పుడంటే దిక్కుమాల పలావులు వచ్చా కానీ మానేశారు, కానీ చక్కగా ఆఖరిన గడ్డ పెరుగు వేసుకుని అన్నం తింటూ ఉంటే ఆహాహా, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ పెరుగుతో తిన్నవాడు హాయిగా నిద్రపోతాడు, ఆనందంగా ఉంటాడనమాట. అందుకని పెరుగు ఒక్కటి లోటుగా ఉంటుంది. ఇప్పుడు నేను నీకు ఇచ్చే గిన్నె ఉంది కదా, ఈ గిన్నె నువ్వు ఎందులో బోర్లిస్తే అందులోకి అలా పెరుగు వస్తూనే ఉంటుంది. మీ గురువుగారి దగ్గరికి వెళ్ళు నువ్వు, గురువుగారు మీకు ఏమి దక్షిణ ఇమ్మంటారు అని అడుగు, ఆయన ఏం వద్దంటాడు, మాట్లాడు కొరుకో. రేపు వాళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు అయ్యో పెరుగు లేదని గుర్తొస్తుంది, కానీ అప్పటికప్పుడు పెరుగు దొరకదు, ఎందుకంటే రాత్రి తోడు పెడితే కానీ ఇన్ని వందల మందికి పొద్దునకి పెరుగు ఉండదు కనుక. అప్పుడు గురువుగారు పెరుగు నేను దక్షిణగా ఇస్తాను అను, ఆయన నేను నమ్మకపోవచ్చు, అయినా సరే నేను గ్యారంటీగా పెరుగు ఇస్తానని చెప్పు, సరే అని అంటాడు ఆయన. అప్పుడు నేను ఇచ్చిన గిన్నెని గుండిగల్లోకి దెమ్మరించు, వద్దన్న పెరుగు వచ్చి పడుతుంది, నువ్వు వద్దు అని ఆ గిన్నె మళ్ళీ ఇలా వెనక్కి తిప్పేంత వరకు అది బోర్లించినంతసేపు పెరుగు పడుతుందిట, గిన్నె ఇలా బోర్లించు అందులోంచి పెరుగు వస్తుంది, గిన్నె మళ్ళీ వెనక్కి తిప్పు అప్పుడు పెరుగు ఆగుతుంది. నువ్వు అలా ఎన్ని బకెట్లు ఎన్ని గుండిగల్లోకి పోస్తే అన్ని గుండిగలు పెరుగుతూ నిండిపోతాయి అనగానే అన్నయ్య నువ్వు మహోపకారం చేసావు అని అన్నయ్యకి దండం పెట్టాడు. ఆ తర్వాత అన్నయ్య గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శిష్యుడు గారు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి గురువుగారండి, నేను కూడా మీకు ఏదైనా దక్షిణ ఇద్దామనుకుంటున్నానండి, మీ అమ్మాయి పెళ్ళికి ఏం కావాలో అడగండి, ఆజ్ఞాపించండి, అందరూ తలోటి ఇచ్చారు కదా అంటే, ఒరే నువ్వు బుద్ధిమంతుడివి పేదవాడివి, నా దగ్గర గురుభక్తితో చదువుకుంటున్నావు, ఆ చదువుకోవడమే నాకు గొప్ప దక్షిణ. శిష్యులు గురువుగారి మీద గౌరవంతో గురుద్వేషం లేకుండా గురువు చెప్పిన పాఠాలు నేర్చుకుని గురువు చెప్పిన మంచి మార్గంలో నడుచుకోవడమే నిజమైన దక్షిణ. పైగా బంగారానికి లోటు లేకుండా, నగర నవరత్నాలకు లోటు లేకుండా, ధాన్యములకు లోటు లేకుండా అందరూ నాకు కావలసినవి పంపారు. చూసావుగా ధాన్యాలు ఉన్నాయి, పప్పు ఉంది, పెసలున్నాయి, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆపప్పు, ఈ పప్పు, ఉప్పు అన్నీ ఉన్నాయి, కాబట్టి ఏం వద్దన్నాడు. సరే గురువుగారు అన్నాడు ఈయన. తెల్లవారి ముహూర్తం, పగటి ముహూర్తం, పగటి ముహూర్తానికి వంటవాళ్ళని పిలిచారు. అప్పటికే వంటవాళ్ళంతా వంటలు మొదలుపెట్టారు. తీరా మధ్యాహ్నం ఏ 1 గంటకో భోజనాలు వడ్డించే సమయంలో అందరికీ గుర్తుకొచ్చింది, అప్పటిదాకా ఒక్కడికి గుర్తులేదు పెరుగు గురించి. ఏమిటో కొన్ని ఆర్గనైజేషన్స్ అలా ఉంటాయి, నిక్కబదమ్ముట్లన్నీ గుర్తుకొస్తాయి. అలాగా ఇప్పుడు పాపం గురువుగారికి, గురువుగారి భార్యకి, అక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళకి అందరికీ కూడా పెరుగు లేదు అని గుర్తొచ్చింది. అప్పుడు గురుపత్ని గజగజలాడిపోయి, ఏమండి వియ్యాల వారు బోలెడంతమంది జనాలను వెంట వేసుకొచ్చాడు, మన చుట్టాలు మన శిష్యులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అవతల వియ్యాల వారికి సంబంధించిన బంధువులు అందరూ కలిసి 3,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు, ఎంతమందికి అన్నదానం చేస్తూ అన్నం పెడుతూ పెరుగు లేకపోతే ఎలాగండి, ఆఖరిని అందరూ పెరుగు అడుగుతారు కదా, పెరుగు ఎలాగా అనగానే, అయ్యో పెరుగు సంగతి నువ్వు చూడలేదా అన్నాడు పెళ్ళాన్ని. నేను చూడలేదండి, వంటవాడు చూసుకుంటున్నారు అనుకుంటున్నాను అనగానే గురువుగారు అందరిని అడిగాడు, ఎక్కడా పెరుగు లేదు బొమ్మన్నారు, ఇప్పటికిప్పుడు పెరుగు ఎలాగా, పైగా అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు, ఆపోసిన పెట్టారు పని, ఆపోసిన పట్టకపోతే కాసేపు ఆగండి అనేవాడు, ఆపోసిన పెట్టాక భోజనం తింటూ ఉండగా చివరి వాడు పెరుగు అన్నారా, అప్పుడు పెరుగు అయిపోతే ఎంత రసాపాస, అందులో వియ్యాల వారు సామాన్యుల రాజుగారి పురోహితుడు కుల పురోహితుడు వచ్చాడు ఇప్పుడు ఆయన వియ్యంకుడు, అటువంటి వియ్యంకుడికి వచ్చిన బంధువులకి వితౌట్ కరడం భోజనం పెడుతున్నాననే వరడు తన నోట్లోంచి వచ్చిందంటే అది ఎంత బాధ అవునా. అందుకని ఆయన బాధపడిపోతూ ఉంటే అప్పుడు వచ్చాడు మన నాగోబ, గురువుగారండి గురువుగారండి ఏంటండి బాధ అన్నాడు. పెరుగు లేదు నాయన అన్నాడు ఆయన. అయితే పెరుగుని దక్షిణగా నేను ఇవ్వచ్చా, ఒరే నాయన వేళాకోణం వాడుతున్న ఒకటరా గురువుగారితో, ఈ సమయంలో పెరుగు లేదు భోజనం ఎలాగా, భోజనం రసాభాస అయిపోతుందని మేము బాధపడుతూ ఉంటే ఆ సమయంలో వచ్చి పెరుగు తేన అంటావా అంటే, లేదండి గురుగారు ఈ కార్యక్రమం రసాభాస కానివ్వను, నన్ను నమ్మండి నేను పెరుగు తెచ్చి పెడతాను అన్నాడు. అయితే తెచ్చిపెట్టు అన్నాడు గురుగారు కొంచెం సీరియస్గా. వెంటనే ఆయన తన దగ్గర ఉన్న కృష్ణుడిచ్చిన గిన్నె ఇలా ఎత్తి ఒక ఖాళీ గుండిగలో ఇలా బోర్లించాడు. ఈ చిన్న పిడతలాంటి గిన్నెలో నుంచి ఈ బుడతడు అలా వంచి వంచగానే ఓ పెరుగు తెగ కారిపోయింది, గుండెకి నిండిపోయింది. వెంటనే 2వ గుండిగా 3వ గుండిగా 10-15 గుండిగలు పెరుగుతూ నిండిపోయిందిట. గిన్నె అలా వంచడం చాలు అందులోంచి పెరుగు వచ్చి పడిపోతుంది. గురువుగారికి మతిపోయింది. ఆ పెరుగు కూడా ఏం పెరుగు అని చూశాడు ఆయన. చిక్కని చక్కని పెరుగు అన్నమాట, ఆవు పాలు పొదుగు దగ్గర ఉన్నటువంటి పాలు, అంటే ఆవు పాలు కూడా పొదుగు పాలు. ఎందుకంటే అంటే కొంతమంది పాలు పిండిన తర్వాత అందులో నీళ్లు కలుపుతారు, మళ్ళీ ఆ పొదుగు దగ్గరే మేము పాలు పిండి ఇస్తామండి అని చెప్పేవాళ్ళు కూడా ముందే గిన్నెలో కలిసి నీళ్లు రహస్యంగా కలిపి చేస్తారు. కానీ అలా కాకుండా రవ్వంత కూడా నీరు కలవకుండా ఆవు పొదుగు దగ్గర కుండ పెట్టి పాలు పితికి ఆ పాలు కల్తీ లేని పాలు కుండలో పోసి రాత్రంతా కాచి ఎర్రగా కాగిన తర్వాత కాస్త చల్లారాక తోడు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. గడ్డ పెరుగు కత్తితో కోస్తే కూడా ఆ పెరుగు తెగదనమాట, అంత గట్టి పెరుగు. అటువంటి పెరుగు ఉందిట మొత్తం గుండిగల నిండా. ఇంకా గురువుగారికి మతిపోయింది, ఆనందం ఎక్కువైపోయింది. నువ్వురా శిష్యుడు అంటే నాకు ఈ సమయంలో ఈ రత్నాల కంటే ఈ ధాన్యముల కంటే నువ్వు తెచ్చిన పెరుగు ఎక్కువ ఆనందం కలిగిస్తోంది, ఎవరక్కడ పోసేయండి పెరుగు అన్నాడు. ఈ జనాలంతా ఈ పెరుగు తింటున్న వాళ్ళు మతిపోయి, ఈ పూట మాకు ఇంకేం వద్దండి, సాయంత్రం దాకా ఈ పెరుగే ఉంచండి, మళ్ళీ సాయంకాలం కూడా తింటాం, ఈ పెరుగుతోటే దద్యోధనం కూడా చేయండి పోపు పెట్టి అన్నారు. వంటవాడు విసుక్కోలేదు, ఈ పెరుగుతోటే దద్యాన్నం బాగా చేసి పెట్టారట. ఇక చూడండి ఆ రోజులు 5 రోజులు పెళ్ళిళ్ళు, 5 రోజులు పెరుగు భోజనం చేయడం మానేశారు అందరూ. పాయసం వద్దు, ఆయాసం, పులిహేర వద్దు, పెరుగు కూడు, పెరుగు భోజనం, దద్యోజనం. దద్యోజనం కూడా ఈ చిక్కని పెరుగుతో దద్యోజనం చేస్తే ఉంటుంది ఆ రుచి, ఆ టేస్ట్ వేరు. తెగ తినేశారు. 5 రోజులు అయ్యాక వియ్యాల వారు తెగ మెచ్చుకొని, గురుదేవ మీలాంటి వారితో బియ్యం అందడం మా అదృష్టం, ఇటువంటి భోజనం మా జీవితంలో తినలేదు, అసలు ఇది పెరుగా, ఈ పెరుగు తింటే అరుగుతుందా అనుకున్నాం, పెరుగు తింటూ ఉంటే కొద్దీ ఇంకా జీర్ణశక్తి పెరుగుతోంది, తినే కొద్దీ రుచి పెరుగుతోంది, దాంతోపాటు జీర్ణశక్తి పెరుగుతోంది, ఆరోగ్యం బాగున్నది. అబ్బబ్బబ్బా ఈ పెరుగు గురించి మేము గోలోకంలో ఉంటుందని విన్నాం, ఏ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరో తప్ప మరొక చోట ఈ పెరుగు ఉండదట, అలాంటి పెరుగుతో భోజనం పెట్టారు మీరు అని పొగిడి వెళ్ళిపోయారు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు పెరుగు వల్ల, పెరుగులో పెట్టి చూసుకుంటాం లేదు పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు. మొత్తం మీద పెళ్ళి అద్భుతంగా జరిగేసింది, వెళ్ళిపోయింది. అయిపోయాక అప్పుడు గురువుగారు ఆఖరణ, అప్పటిదాకా ఆయనకి బుర్ర తట్టలేదండో, అయ్యి 5 రోజులు అయ్యి పెళ్లి హడావుడయ్యాక శిష్యుడిని పిలిచి బలే దక్షిణ ఇచ్చేవరా, అవును రోయ్ ఇప్పుడు నాకు గుర్తొస్తోంది, అసలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేవరా పెరుగు అంటే, నా దగ్గర గిన్నె ఉందండి అది చూశారు కదా మీరు, ఆ గిన్నె బోర్లిస్తే పెరుగు వస్తుందండి అన్నాడు. గురువుగారు నిజమే రోయ్ నాకు ఇప్పుడు గుర్తొస్తోంది, నీ దగ్గర ఉన్నది ఒక చిన్న పిడత, ఈ పిడత గిన్నెని ఇలా బోర్లిస్తే అందులోంచి దబ్బ 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 ఎడతెరిపి లేకుండా పెరుగు వచ్చింది, ఇది ఎలా సాధ్యమయ్యింది, ఈ పిడతకి ఏమి శక్తి ఉంది అనగా, ఏమో తెలియదండి అన్నాడు. ఏమో తెలియకుండాలాగా. ఈ పిడత నుంచి పెరుగు వచ్చిందంటే ఈ పిడత అక్షయపాత్ర అయి ఉండాలి, అది కూడా పెరుగో పాలో ఇచ్చేటటువంటి అక్షయపాత్ర అయి ఉండాలి. ఎవరిచ్చారనైనా గురువుగారి దగ్గర అసత్యం ఎందుకనగా, గురువుగారి దగ్గర నిజమే చెప్పాలని మా గురువుగారు చెప్పారండి. మా అన్నయ్య గారు ఆయన నల్లగా ఉంటారు అనగా, ఎవర్రా మీ అన్నయ్య అన్నాడు ఆయన. మా అన్నయ్య అండి పాండురంగ విఠలుడండి అన్నాడు. పాండురంగ విఠలుడు అంటే గుళ్ళో ఉంటాడు ఆయనేనా అంటే, అవునండి పాండురంగ విఠలుడు. నీతో ఎలా మాట్లాడాడు రా, నేను ఎన్నోసార్లు పండరీపురం వెళ్ళి పాండురంగ విఠల విఠల అన్నా, నాకు కాళ్ళు పెటీలు అన్నాయి తప్ప ఆ విఠలుడు వచ్చి మాట్లాడలేదు. నీతో ఎలా మాట్లాడాడంటే, ఆయన మా అన్నయ్య అండో అన్నాడు ఆయన. ఒరే బుడత, పిడత చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా, నీ నడత మంచిది కాబట్టి అడుగుతున్నాను, నిజం చెప్పరా అంటే, లేదంటే విషయం చెబుతానండి, నేను గురుకులానికి వస్తున్న కొత్తల్లో 5 ఏళ్ల క్రితం మా అమ్మతో నాకు భయంగా ఉంది అనగా, అయితే మీ అన్నయ్య పాండురంగ విఠలుడు, ఆయన్ని తలుచుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు అన్నది. అప్పుడు నేను అడవిలోకి వచ్చేటప్పుడు కృష్ణ విఠల పాండురంగ అని పిలిచాను. పిలవగానే నల్లగా ఉన్న ఒక ఆయన వచ్చేవాడు, ఆయన నెత్తి చుట్టూ తలపాగా చుట్టుకున్నాడు, అందులో ఒక నెమలి పింఛం కూడా ఉండేది. ఆ పింఛం ధరించిన పుణ్యాత్ముడు మా అన్నయ్య. ఎంత అందంగా ఉంటాడు మా అన్నయ్య, పెదవులు ఎర్రగా ఉంటాయి, చేతులు ఎర్రగా ఉంటాయి, శరీరం నీలంగా ఉంటుంది, మంచి గిరజాలు చుట్టుతూ ఉంటాడు, చెవులకు కుండలాలు ఉంటాయి, నడుముకి ఎప్పుడూ పసుపు రంగులో ఉన్న బంగారపు బట్ట కడతాడు. ఆ మహానుభావుడు అండి మా అన్నయ్య. నాకు ఎన్నో కథలు చెప్పి పళ్ళు పెట్టి నన్ను రోజు అడవికి తీసుకొచ్చి గురుకులంలో వదిలి మళ్ళీ ఇంటికి తిరిగి పెడుతున్నప్పుడు మా ఇంటి దగ్గర వదిలి పెడుతూ ఉంటాడు. ఒకరోజు నేను మా గురువుగారికి దక్షిణ ఇవ్వాలి అన్నాను. అనగానే ఈ పిడత ఇచ్చి మీ గురువుగారు పెరుగు మర్చిపోతాడు, ఈ పిడత వంచితే కావలసినంత పెరుగు వస్తుంది, జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యకరమైన పెరుగు అన్నాడు ఆయన. ఆయన చెప్పినట్టే పెరుగు వచ్చిందండి. ఇదంతా మా అన్నయ్య కటాక్షం అండి. మా అన్నయ్య నాకు గురువు దైవం బంధువు అండి అన్నాడు. వెంటనే గురువుగారికి అర్థమైపోయింది. ఆ వచ్చినవాడు కృష్ణుడు, సాక్షాత్తు విఠలుడే, కృష్ణుడేగా రుక్మిణీదేవే అక్కడ ఉన్నది, పాండురంగుడంటే కృష్ణుడు. కృష్ణుడు తనంత తాను ఒక విగ్రహ రూపం ధరించాడు, అదే స్వయంభూ విగ్రహమే వాళ్ళ పాండురంగ విఠలుడు, పాండురంగుడని పిలువబడుతున్నది. అందుకే పక్కనున్న అమ్మవారిని రుక్మిణి అంటారు, మళ్ళీ ఇంకేమన్నారు, ఈయన విఠలుడు ఆవిడ రుక్మిణి. వెంటనే ఆయన ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ, నాయన గురువు నేను కోరితే పెరుగు దక్షిణగా ఇచ్చావు, కానీ ఇప్పుడు పెరుగు కాదు, నాకు ఇంకో దక్షిణ కావాలి, ఇస్తావా అనగానే నా చేతనైన దక్షిణ ఇస్తాను గురువుగారు అన్నాడు వీడు. నాకు మీ అన్నయ్య దర్శనం కావాలి, నీవు తలుచుకుంటే మీ అన్నయ్యని నా కళ్ళకి చూపించగలుగుతావు, నీ అన్నయ్యని నాకు చూపించవా, మీ అన్నయ్య దర్శనం కోసమే తహతహలాడుతున్నాను, ఈ గురుకులను నడిపేది అందుకోసమే నాయన, మీ అన్నయ్యను చూపించు అంటే, మా అన్నయ్య ఎవరికి పడితే వాళ్ళకి కనపడను అన్నాడనుకోండి, కానీ మీరు గురువు కదా మీకు చూపిస్తాలండి అని గురువుగారిని వెంట పెట్టుకుని అడవికి వచ్చాడు. రాగానే రోజులాగే రంగా పాండురంగ విఠల కృష్ణ అన్నాడు, కానీ ఆ పూట కృష్ణుడు కనపడలేదు. వెంటనే ఈయన ఏడ్చాడు, అన్నయ్య రోజు సాయంత్రం వేళ ఇంటికి ఎడుతున్నప్పుడు నిన్ను పిలిస్తే వచ్చేవాడు, వాడు ఎందుకు రాలేదన్నాడు. అయినా రాలేదు ఆయన. అప్పుడు గురువుగారు, నాయన నిజంగానే నీకు రంగడు కనపడ్డాడంటే, కనపడ్డాడు గురువుగారు, రోజు కనపడ్డాడండి, ఆయన ఈ పాత్ర ఇచ్చాడు కాబట్టి ఈ పాత్రలోంచి మీకు పెరుగు వచ్చిందండి, ఆయన ఒప్పతి పెరుగులో వస్తుందండి అన్నాడు. మరి ఎందుకు కనపట్టలేదురా అన్నట్టు ఆయన. అప్పుడు ఆయన, అన్నయ్య రోజు నాకు దర్శనమిచ్చేవాడివి, నువ్వు దర్శనమిస్తావనే నమ్మకంతో మా గురువుగారికి దక్షిణ ఇస్తాను, నిన్ను చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నువ్వు నా కంటికి కనపడటం లేదు, నువ్వు నా కంటికి కనపడకపోతే ఈ పిడతతోటే నా నెత్తి మీద కొట్టుకుని చచ్చిపోతాను, పిడతన్నా పగలాలి, నా బుర్రన్నా పగలాలి, నేను చచ్చిపోతానని ఏడుస్తూ ఈ పిడతతో నెత్తి మీద కొట్టుకోగానే ఎదురుగుండా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆయన, నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు ఆయన, చెవులకు కుండలాలు ధరించాడు, కంఠంలో వేళ్లాడుతూ కౌస్తుభమణి ఉన్నది, మంచి పతకం, ఆ పతకంలో మణి, శ్రీవత్సమనే లాంఛనం కుడివైపునున్నది, ఎడంవైపున లక్ష్మీదేవి వక్షస్థలం మీద మెరిసిపోతుంది, కిరీటంలో నెమలిపించి ఉన్నది, పసుపచ్చని వస్త్రం ధరించాడు, అది కూడా పట్టు వస్త్రం, అందుకే పీతాంబరం ధరించాడన్నారు. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరం అంటే పసుపు బట్ట, అది కౌశేయం పైగా, అందుకే పీత కౌశేయవాసు, కౌశేయం అంటే పొట్టు అన్నమాట. అటువంటి మహానుభావుడు కనపడగానే కృష్ణ, అన్నయ్య వచ్చావా అని కాళ్ళకి దండం పెట్టి, గురువుగారు ఇదిగోనండి మా అన్నయ్య అన్నాడు. నువ్వు మీ అన్నయ్య అంటావు, నేలకి దండం పెడతావు, నాకు నేల తప్పేం కనపట్టలేదన్నట్ట. ఇది నేల, నాకేం కనపట్టలేదు నేను గోల చేయగానే. అప్పుడు మళ్ళీ, అన్నయ్య నువ్వు ఆయనకు కనపట్టలేదేంటి అన్నట్ట. నాయన, నీవు నిజమైన భక్తుడివి, కళ్ళ కపటాలు లేనటువంటి వాడివి, నా మీద విశ్వాసం కలిగిన వాడివి. మీ అమ్మ నేను ఉన్నానని చెప్పగానే గాఢ విశ్వాసంతో భక్తితో నన్ను తలుచుకున్నావు, అందుకే నీకు కనపడ్డాను. కానీ నీ గురువుగారిలో ఇంకా రాగద్వేషాలు పోలేదు. లేకపోతే మా అన్నయ్య నాకు ఈ పిడతిచ్చాడు అనగానే నన్ను గ్రహించిన వాడు నిజంగా ఇచ్చాడా అని అంటాడా? అక్కడే గురువుగారికి భక్తి లేదని అర్థమైపోతాను. చూసారు మీరు, చాలామంది నిజమేనా అంటారు. ఇప్పుడు నాకు నెత్తి మీద ఒక ఆయన పట్టుకుని తీసుకొచ్చి జనావాసంలో చేయబెట్టాడు అన్నాను అనుకోండి, నిజమా అన్నామంటే నీ బతుకు అంతే. నీకు నిజం కాదు, నాకు నిజమది. నాకు కనబడి నీకు ఎందుకు కనబడలేదంటే నీకు నా మీద నమ్మకం లేదు, ఆ దేవుడి మీద నమ్మకం లేదు, అవునా? అప్పుడు నీకు ఎలా కనపడతాడు? నిజమైన భక్తితో వాడు కనపడ్డాడని నమ్మితే వాడికి దర్శనం ఇచ్చేవాడిని. రాగద్వేషములు ఉన్న వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి నేను కనపడను. అతడు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత గింజుకున్నా వాడికి దర్శనమివ్వను. నీకే దర్శనమిస్తానని కానీ ఈ మాటలు వినబడ్డాయి గురువుగారికి. అప్పుడు ఆయన ఏడుస్తూ, కృష్ణ వాసుదేవ రక్షించన్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కృష్ణుడు చెప్పిన సందేశాన్ని బట్టి, కళ్ళ కపటం లేక కృష్ణుడున్నాడని నమ్మి అన్నయ్యా రంగా అని పిలిస్తే పరుగు పరుగునొచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. అదే నేను గురువుని, పాఠాలు చెప్పాను, పండితుణ్ణి, నాకు వ్యాకరణం వచ్చు, ఏదో స్కూల్లో కొంతకాలం తెలుగు పండిట్టుగా పనిచేయడంతో పాటు సంస్కృతం కూడా నేర్పాను, కాబట్టి నాకు సంస్కృతం వచ్చు, నాకు తెలుగు వచ్చు, నాకు అదొచ్చు, నా బొందొచ్చు అనుకున్నవాడు కనపడ్డాడా? కనపడలా. అక్కడ అహంకారం ఉన్నది, ఇక్కడ మమకారం ఉన్నది. కృష్ణుడి మీద పిల్లవాడికి మమకారం, కానీ గురువుగారికి చదువుకున్నానని అహంకారం. అహంకారం ఉన్నంతకాలం భగవంతుడు కనబడ్డు. అహంకారం, మమకారం, ఈ రెండు మనిషికి భయంకర శత్రువులు. ఈ రెండింటి వల్లే భగవద్ దర్శనం మనకు దొరకదు. ఒక ఆయన నన్ను ధర్మ సందేహంలో, పాపోహం పాపకర్మాహం ఎందుకండి అన్నాడు ఆయన. అక్కడ అహం అని ఉందిగా, పాప అహం. ఈ అహం ఉన్నంతకాలం నువ్వు పాపి. నీలో నేను అనే భావన పోతే అప్పుడు నువ్వు పాపాత్ముడు కాదు, అప్పుడు పుణ్యాత్ముడివి, అప్పుడు శివోహం అవుతావు. దానికి సాధన చెయ్యాలి. ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకోవాలి. నాలో అహంకారం పెరుగుతోందా, నేను గొప్పవాడిననే ఊహ వస్తోందా, నేను ధనవంతుణ్ణి, కీర్తివంతుణ్ణి, పండితుణ్ణి, నాకు వ్యాకరణం వచ్చు, నాకు రణం వచ్చు, నాకు ణం వచ్చు, నాకు డం వచ్చు అనుకున్నంతకాలం నీకు ఆ భగవంతుడు రాడు నీ దగ్గరికి. అవేమీ లేకుండా విడిచిపెట్టు, తక్షణం వండిలోకి వచ్చి చేరిపోతాడు. కుర్రవాడికి కనపడి పెద్దాడికి కనపడకపోవడంలో రహస్యం అది. అప్పుడు గురువుగారు, కృష్ణ నా లోపం నాకు అర్థమయ్యింది, నా శిష్యుడు ఇవాళ నాకు నీ ద్వారా కనువిప్పు కలిగించాడు, ఈరోజు నుంచి నేను సంపూర్ణమైన భక్తితో నిన్ను పట్టుకుంటాను, నేను నీకు దాసుని అయిపోతాను, సర్వ శరణాగతి పొందుతాను. ఈ బాలుడికి కనిపించిన నీవు నాకు అప్పుడైనా కనిపిస్తావు, నువ్వు కనిపించేదాకా నేను జీవితంలో ఆహారం స్వీకరించను, కేవలం నీరే తాగి బతుకుతాను అని 3 రోజుల పాటు నీరే తాగి, కృష్ణ విఠల నువ్వు ఉన్నావని ప్రార్థించాడు. 3వ రోజు అర్ధరాత్రి గురువుగారికి కూడా అదే రూపంతో దర్శనమిచ్చాడు శిష్యుడితో పాటు ఆయన. అప్పుడు ఆ గురువుగారు, ఆయన పేరు నారాయణస్వామి, ఇప్పటికి కూడా మరాఠీ భాషలో అది చాలా పెద్ద పేరు, ఆయనే రాశట్టి పాండురంగ విఠలుడి యొక్క భక్తుల చరిత్ర భక్త విజయం అని. అందులో నాగోబా వంటి ఒక బాలుడు నాకు శిష్యుడై నన్ను తరింపచేసి నాకు పాండురంగుడి దర్శనమిప్పించాడు. ఒక్కొక్కప్పుడు శిష్యుల వల్ల గురువులు తరిస్తారు అన్నాడు ఆయన. గురువుల వల్ల శిష్యులు తరించడం కాదు, శిష్యుల వల్ల కూడా గురువులు తరిస్తారు. ఎంత అదృష్టం అండి ఆయనకి అది. ఒకసారి ఆలోచించండి, కృష్ణుడు జగద్గురుడు, ఆయనకి సాందీపని గురుడయ్యాడు. గురువు అవడం వల్ల కదా సాందీపని పేరు ఇవాళ మనకి తెలిసింది. లేకపోతే సాందీపని అనేవాడు ఉన్నాడని మనం కనిపెట్టగలమా? ఆయన ఎవరో మనకి తెలుసా? ఎప్పటికి కూడా సాందీపని ఫ్లాష్ బ్యాక్ ఎవడికి తెలుసు, కృష్ణుడికి గురువు అన్న ఒక్క విషయమే తెలుసు మనకి. అటువంటి శిష్యుడు దొరికాడు కాబట్టి గురువుగారు అదృష్టవంతుడయ్యాడు. గురువుగారికి అర్థమైపోతుందండి, ఈ శిష్యుడిని తన దగ్గర చేర్చుకున్నాక వీడు ఎటువంటి వాడు, వీడి లెవెల్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే గురువు అవుతాడు. శిష్యుడి లెవెల్ తెలియక శిష్యుడిని తిట్టి శిష్య శతకం రాసి వాడు దూరం చేసుకుంటే వాడు బతుకు వాడు గురువులు అవుతాడు, వాడు బరువు అవుతాడు. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, దొరక్క దొరక్క మంచి శిష్యులు దొరుకుతారు. అలాంటి శిష్యుల వల్ల గురువు యొక్క ఖ్యాతి పెరుగుతుంది. తన వ్యసనం వల్ల, తన దురదృష్టం వల్ల తన అజ్ఞానం వల్ల శిష్యుడిని దూరం చేసుకుంటే, గొప్ప శిష్యుడిని దూరం చేసుకుంటే దానివల్ల గురువుకు కూడా నష్టమే. శంకరాచార్యుల వారు పద్మపాదుడిని చేరదీయడం వల్ల, పద్మపాదుడు లాంటి వాళ్ళు శంకర విజయం రాయడం వల్ల శంకరుడి చరిత్ర ఇంకా పెరగల. గురువు ఎంత గొప్పవాడైనా ఈ పద్మపాదుడి వల్ల పైకొచ్చాడా లేదా? ఇంకా పేరు వచ్చిందా లేదా? భగవద్ రామానుజాచార్యులంతటి వాడిని ధనుర్దాసు పక్కన చేరి మా గురువుగారు ఎంత గొప్పవాడని చాటాడా లేదా? ఎక్కడైనా సరే మంచి శిష్యులు దొరికితే ఈ శిష్య బలం వల్ల గురుఖ్యాతి పెరుగుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస వివేకానందుడి వల్ల ఇంకా జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు. రామకృష్ణ పరమహంస సందేహం లేదు, ఆయన పరమహంసే, కానీ వివేకానందుడి వల్ల ఇవాళ ఆ గురువుగారిని ఇంకా తలుచుకుంటాం ఎక్కువగా. కృష్ణుడు శిష్యుడు అవడం వల్ల సాందీపనుడిని తలుచుకున్నాం. రాముడికి గురువు అవడం వల్ల విశ్వామిత్రుని మనం రోజు పొగుడుతున్నాం, అవునా కదా? అలాగే ఎక్కడైనా అంతే లోకంలో ఈ రెండింటి యొక్క బంధం ఎరిగి ప్రవర్తించాలి. మహాత్ముడు సాందీపని, కృష్ణుడు బలరాముడు తన దగ్గర కేవలం 64 రోజుల్లో విద్య నేర్చుకుంటే వీళ్ళు సామాన్యులు కాదు మహాత్ములు అని కనిపెట్టాడు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు 64 రోజుల్లో విద్య నేర్చేసుకున్న తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారండి గురువుగారండి, మీరు మాకు ఎంతో కష్టపడి పాఠం నేర్పారండి, మీ రుణం తీర్చుకోలేమనుకోండి, అయినా మీకు గురుదక్షిణ ఇస్తాం, కోరుకోండి, ఏం కావాలో అంటే, నాయన నాకు ధనం ఇచ్చేవాళ్ళు, పొలాలు ఇచ్చేవాళ్ళు, స్థలాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దంటే దక్షిణ బోలెడు మంది ఇస్తున్నారు, ఆ దక్షిణ నాకు అక్కర్లా, మీలాంటి శిష్యులు దొరికినప్పుడు కోరవలసిన దక్షిణే కోరుతాను అని ఓ తమాషా కోరిక కోరాడు. ఓ సంవత్సరం క్రితం నేను, నా భార్య, మా ఏకైక పుత్రుడితో కలిసి ప్రభాస క్షేత్రంలో స్నానానికి వెళ్ళాం. ప్రభాస అంటే ద్వారకానగరం నుంచి 6 గంటల ప్రయాణం పడుతుంది కారులో వెడితే. సౌరాష్ట్రంలో ఉంది సోమనాథలింగం, కరెక్ట్గా 2 మైళ్ళు ఈ ప్రభాస అని పేరు కలిగినటువంటి క్షేత్రానికి. ప్రభాసకి సౌరాష్ట్ర సోమనాథలింగానికి మధ్యలో ఓన్లీ 2 మైల్స్. మిమ్మల్ని చాలామందిని తీసుకెళ్ళాను ఒకప్పుడు, ఈ సంవత్సరం అక్టోబర్లో మళ్ళీ వెళుతున్నాం. వెళ్ళినప్పుడు సౌరాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి ద్వారక వెళ్ళి ద్వారకలో సప్తాహం చేసినప్పుడే నాగేశ్వర ద్వారకాలింగం దారుకావనే అని ఉంది, నాగేశం దారుకావనే. ద్వారకా నగరానికి 25 కిలోమీటర్ల దూరమే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. అంటే యాత్రకు వస్తే 2 బర్డ్స్ ఎట్టే షాట్ అన్నట్టుగా పరమాత్ముడిని 2 రూపాలతో చూడవచ్చు. ఒకటి సౌరాష్ట్ర సోమనాథలింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ 2 జ్యోతిర్లింగాలు చూడడం, కుచేలుడు ఊరు అంటే పోరుబందర్, ఇవాళ మనం పోరుబందర్ అని పిలుస్తున్నది కుచేలుడు సొంతూరు, దానికి సుధామపురము కుచేలపురం అని పేరు అనమాట. గాంధీగారి తల్లి రోజు ఆ కుచేలుడు కట్టించిన కృష్ణుడి ఆలయానికి వెళ్ళేది, అది చూడొచ్చు. రుక్మిణీదేవి దుర్వాస మహర్షికి ఒళ్ళంతా పాయసం పూసిన స్థలం ఉంటుంది అక్కడ, ఆ స్థలం చూడొచ్చు, అవన్నీ చూడొచ్చు అనమాట. అద్భుతమైన స్థలాలు కదటండి. ద్వారక దగ్గరున్న సముద్రంలో మనిషి శవాన్ని పారవేస్తే, చచ్చినవాడి శవాన్ని, లేక ఎముకలు పారవేస్తే, ఆ ఎముకల్లో 70 తిరిగేలోపు శంఖచక్రాలు ఏర్పడతాయి, శంఖం చక్రం వంటి గుర్తులు ఏర్పడతాయి. అందుకే ద్వారకలో కూడా అస్థి నిమజ్జనం చేస్తారు. వెంటనే ఆ ఎముకల్లో ఏమవుతుంది, 1 ఏడాది గడవగానే, సాధారణంగా సముద్రంలో 1 ఏడాది పాటు ఎముకలు ఉండవు, ఎముకలు ఎక్కడికో చోట గింటేస్తాడు సముద్రుడు. మీరు చూడండి, ఈ కళ్ళదోడు పెట్టి సముద్రంలో వేయండి, అది తీసుకొచ్చి ఒడ్డు మీద పారేస్తుంది. అది ఇక్కడికైతే ఇంకో చోటైనా సరే, మీకు ఇంకో తమాష చెప్పనా, బంగాళాఖాతంలో చెప్పేస్తే అది వెళ్ళి అరేబియా సముద్రంలో తేలింది, ఏది కువైట్ దగ్గర లేకపోతే దాని పేరు దుబాయ్లోనే చెప్పు వస్తుంది. నేను చూశాను అలాంటి, ఎక్కడో ఇండియా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి, చెప్పులు కూడా తన దగ్గర ఉంచుకోడు ఆయన. కానీ ఒక్క ఎముకల్ని మాత్రం ద్వారకలో వేస్తే బయటికి గంటకుండా 1 ఏడాది అట్టే పెట్టుకుంటాడు. ఆ ఎముకల్లో శంఖచక్రాలు ఏర్పడతాయి, అందుకే వాళ్ళు వైకుంఠానికి వెడతారు. ఇది మనకి కాశీఖండంలో శివశర్మోపాఖ్యానంలో చెప్పడం కాదు, మనం కళ్ళారా కూడా చూడగలిగాను నేను కళ్ళారా. అదిగో అటువంటి దివ్యక్షేత్రాలు అండి చూడొచ్చు. అందులో ఒకటి నేను చెప్పిన దాకా సౌరాష్ట్రం సోమనాథలింగం. ఆ సోమనాథలింగం దగ్గరే ప్రభాస క్షేత్రం. అక్కడ ఒక గ్రహణ స్నానానికని గురువుగారు తన కొడుకుని భార్యని వెంట పెట్టుకెళ్ళాడట. తేరా గురువుగారు గురువుగారి భార్య గ్రహణానికి ముందు స్నానం చేసి పట్టు స్నానం చేసి ఇసుకలో కూర్చొని జపం చేసుకుంటూ ఉండగా, ఇప్పుడు కొడుకు సముద్రంలో స్నానానికి వెళ్ళాడు. వద్దునే అన్నారు వీళ్ళు, వాడు వినిపించుకోలేదు. ఓసారి ములిగాడు, పైకి లేచాడు, మళ్ళీ ములిగాడు, పైకి లేచాడు, మూడోసారి ములిగాడు, బుడుంగు అన్నాడు ఎగలేదు. అంభోరాశి ప్రభాస తీర్థమునము నస్మత్తను సంభవుండంభోగాహన జేయుచున్ మునిగిలేడయ్యన్
కృపాంభో నిధుల్ సంభద్వీర్యులు మీరు మీ గురునకుల్ చోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఎడన్ కర్తవ్యమూహ్యం పరే. సముద్రంలో ప్రభాస క్షేత్రంలో నా కుమారుడు కిందటి సంవత్సరం గ్రహణ స్నానానికి వెళ్ళి అందులో మునిగాడు, మునిగి లేడయ్యన్ మడి లేకుండా మాయమైపోయాడు. మీరు పరమ కరుణా సముద్రులు మహాత్ములు, మీ పరాక్రమం మీ మహిమ మీ విద్యలను బట్టి అర్థమయ్యింది. 64 డేస్లో 64 విద్యలు నేర్చుకునే వాళ్ళు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? 64 విద్యలు 64 రోజులలో నేర్చుకున్న మహానుభావులైన మిమ్మల్ని నేను గురుదక్షిణ అడుగుతున్నాను. ఏమిటా గురుదక్షిణ? సంవత్సరం క్రితము సముద్రంలో మునిగి మరణించి మళ్ళీ కనపడకుండా పోయిన మా కుమారుణ్ణి బతికించి పట్టుకొచ్చేవండి, ఇది దక్షిణ అన్నట్టు ఆయన. అసలు ఎవరన్నా ఇలాంటి దక్షిణ అడుగుతారండి? అడిగితే ఇస్తారు ఎవరైనా? 70 సముద్రంలో మునిగాడండి మా అబ్బాయి, వాడిని తీసుకొచ్చేవ్వండి అన్నాడు ఆయన. అలాగే గురువుగారు ఉన్నారు వీళ్ళు. గురువుగారు అడిగితే మాత్రం శిష్యులు కాదనొచ్చుగా అనలా. మా గురువుగారు దక్షిణ అడిగారు, తక్షణం ఇస్తాం, దక్షిణ బదులుగా ఆ కుర్రాన్ని రక్షించి ఇస్తాం అని ఇద్దరు ఒక రథమెక్కి హుటాహుటిన ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. ఏ సముద్ర బయటికి రా, సాగర సుబుద్ధితోడను మా గురుపుత్రకుని తెమ్ము, మారాడిన నీ వాగడమౌదువు దుస్సహ వేగ రణాభీల నిశిత విశిఖాగ్నులకు. ఓయి సముద్ర, మారు మాట్లాడకుండా మా గురువుగారు అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పగించు. నీకంత అహంకారం పెరిగిందా? మా గురువుగారు అబ్బాయిని లాస్ట్ ఇయర్ ఇక్కడ స్నానం చేస్తూ ఉంటే ముంచేసి వాడు లేకుండా చేస్తావా? నువ్వు కిందటి సంవత్సరం మా గురువుగారు అబ్బాయిని ఎక్కడ ముంచావో అక్కడి నుంచే మళ్ళీ మా గురువుగారు అబ్బాయిని బయటికి తీసుకొచ్చి మాకు అప్పగించాలి. కుదరదండి, కిందటి సంవత్సరం సముద్రంలో మునిగిన వాడిని తీసుకురావడం నా వల్ల కాదు అని మారు మాట మాట్లాడితే నా అగ్నిజ్వాలల వంటి బాణాలతో నిన్ను నాశనం చేసి అసలు సముద్రమే లేకుండా చేస్తాను. పూర్వం ఇక్కడ సముద్రం ఉండేది, దాని బదులు ఇప్పుడు ఇసుక ఉందంటారు, అంత జాగ్రత్త, పేక పిసుగుతాను, ఇసుక బయట పడేస్తాను. ఏది, మా గురువుగారు అబ్బాయిని తీసుకున్నాను కానీ సముద్రుడు గజగజ వణిగిపోతూ రెండు చేతులు జోడించి కిరీటం మీద రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరించి మహానుభవ నన్ను రక్షించు బాబోయ్ అన్నాడు. నేనేమి అబద్ధమాడ్డంలో నిజం చెబుతున్నాను విను, క్రిందటి సంవత్సరం మీ గురుపుత్రకుడు ఇక్కడ బుడుంగును ములిగిన మాట నిజం. ములిగి ఆ తర్వాత ఈత కొడుతూ ఉంటే నేను లోపలికి ఒక కెరటంతో పట్టుకుపోయాను. మళ్ళీ ఇంకో కెరటంతో బయటికి గెంటేద్దాం అనుకున్నాను. ఒక కెరటంతో లోపలికి లాగి మరో కెరటంతో బయటికి గెంటేలోపు ఓ తమాషా జరిగింది. నా సముద్ర జలములలో పంచజనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. మీ గురువుగారు అబ్బాయి లోపలికి వస్తూ ఉంటే బుడుంగుని మింగేశాడు, వాడిని గుటుక్కుని మింగాడు. పంచజనుడు మింగకపోతే వాడు పంచత్వం పొందేవాడు కాదు, నేను బయటికి పంపేవాడిని, ప్రపంచంలోకి పంపేవాడిని. దుర్మార్గుడు రాక్షసుడు మింగితే నేనేం చేయగలుగుతాను? అయినా నేను నీ మామగారిని, లక్ష్మీదేవి నా కూతురు, నేను నీకు మామని, నువ్వు నాకు అల్లుడివి. అల్లుడు చిటికి మాటికి మామగారి మీద అలగడం బాగుండదు. రామావతారంలోనూ నా మీద బాణం వేశావు, ఇప్పుడు మళ్ళీ ఏడిపిస్తున్నావు. ఇలా చిటికి మాటికి మామగారి మీద దండెత్తడం న్యాయం కాదనగానే సరే నువ్వు చెప్పింది నిజమే గనక మామవి గనక క్షమించేశాను అని వెంటనే ఈ రథంతో సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన రథంతో సముద్రంలోకి వెళ్ళిపోయాడు, జలాంతర్గాములు వెళ్ళిపోయినట్టుగా. కృష్ణుడికి జలమేమిటి, స్థలమేమిటి, ఆకాశమేమిటి, అగ్ని ఏమిటి, సమస్తం ఆయనే. సముద్ర మధ్యంలో అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి నిద్రపోతున్నాడు అనమాట పంచజనుడు అనే రాక్షసుడు. వాడి బ్రేక్ఫాస్ట్ అంటే 500 తిమింగలాలు, 1000 మొసళ్ళు, 5000 చేపలు, కొంత నీరు, ఇవన్నీ పుచ్చుకొని ఇది వాడికి బ్రేక్ఫాస్ట్. అటువంటి వాడు ఇక్కడికి వస్తే మనలో ఒక్కడు ఉంటాడు, అంతా బ్రేక్ అయిపోతారు. వాడిని పిలిచి వెళ్ళ మీద గంటే అంటే మొత్తం అంత హుష్. ఈ విధంగా వాడు నిద్రపోతున్నట్టు నీళ్ళల్లో గాఢంగా కాలి మీద కాలేసుకొని అక్కడికి వెళ్ళి కృష్ణుడు భయం శంఖం ఊదాడు. ఈ శంఖం దెబ్బకి వాడు వణికిపోయాడు. శంఖారావముతోడ పంచజనుడు శంకించి చిత్తంబులో శంఖిన్నుండుగా వార్ధిజొచ్చి దహన జ్వాలాభహేమోజ్వల పుంఖాస్త్రంబున వానిగూల్చి జఠరంబున్ వ్రచ్చి గోవిందుడ ప్రేంఖ చిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై. ఈ శంఖం దెబ్బకి వాడు వణికిపోయి మెలకు వచ్చి చూశాడు. వాడు కూడా భయపడుతూ ఉండగా, ఎవడ్రా నువ్వు నా దగ్గరకు వచ్చి శంఖం ఊతున్నావు అంటూ లేచేలోపు అగ్నిజ్వాలల వంటి బాణములు వాడి మీద గుప్పించి ఆ బాణములతో వాడిని చంపి వాడు చావగానే వాడి పొట్ట చీల్చి ఆ లోపల వెతికాడు. కృష్ణుడికి
ఆ మాత్రం తెలియదు అండి, సంవత్సరం క్రితం వాడు ఈ కుర్రాన్ని మింగాడు. ఆఫ్టర్ 1 ఇయర్ పొట్ట చీలిస్తే పొట్టలో పిల్లాడు ఉంటాడా? పొద్దుటి తిన్న ఇడ్లీలో ఇప్పుడు ఉండవే మీకు, ఈ మధ్యలో టీ తాగితే 3 సార్లు అటు ఇటు పరిగెట్టుకు వచ్చేసరికి కడుపులో వస్తువులు ఏమీ ఉండవు. అటువంటిది 7 ఏళ్ల క్రితం మింగినటువంటి బాలుడు కడుపులో ఉన్నాడేమో అని పొట్ట చీల్చేట. జఠరంబున్ వ్రచ్చి పొట్ట చీల్చి ఆ లోపల, బాబు మా గురువుగారు అబ్బాయి, మై డియర్ గురు సన్ అని వెతికేట. కనపడలేదు. కనపడక గురువుగారి మీద ప్రేమతో ఇంకా ఇంకా వెతికేట. ఈ రాక్షసుడి పొట్ట ఎందుకు చీల్చాడో తెలుసా? ఆ పొట్టలో వేరే వస్తువు దొరుకుతుంది కనుక. ఇంతకీ రాక్షసుడి కడుపులో ఒక శంఖం దొరికింది ఆయనకి. మీకు ఇందాకేం చెప్పాను, ఈ పశ్చిమ సముద్రం ద్వారక నుంచి సౌరాష్ట్రంలో ఈ ప్రభాస క్షేత్రం వరకు ఉన్న సముద్రంలో ఎవడే ఎముకలైనా పడిపోతే ఆ ఎముకల్లో శంఖ చక్రాలు వస్తాయి. ఈ రాక్షసుడు జలరాక్షసుడు, నీటిలోనే ఉంటాడు, నీటిలోనే ఆ సముద్రంలోనే ఉన్నాడు. ఈ కుర్రాడు లోపలికి వెళ్ళగానే చచ్చిపోగానే ఆ ఎముకలు లోపలుండి ఆ ఎముకలు క్రమంగా ఒక శంఖంగా మారిపోయాయి. ఈ రాక్షసుడి కడుపులో ఉన్న శంఖం బయటికి తీశాడు ఆయన. పంచజనుడి కడుపులో ఉండడం వల్లే దాన్ని పాంచజన్యము అన్నారు. అంత పూర్వం కూడా విష్ణువు చేతిలో శంఖం ఉంది, కానీ అది పాంచజన్యం కాదు. ఇప్పటి నుంచి పాంచజన్యం వచ్చిందనే పురాణాలు చెబుతున్నాయి. అందుకని పంచజనుడి శరీరంలో ఉన్న శంఖం తీసి ఆ శంఖాన్ని చేతిలో పట్టుకుని పాత శంఖం విడిచిపెట్టి ఈ రథముతో శంఖంతో మళ్ళీ ఇప్పుడు నరకలోకానికి వెళ్ళిపోయాడు, యమలోకానికి వెళ్ళిపోయాడు. ఏ యమలోకానికి ఎందుకు వెళ్ళాడని మీరు ఒక వెళ్ళి అనుమానం రావాలిగా. కుర్రాడు చచ్చిపోయాడు, వాడిని బతికించడానికి యమలోకానికి ఎందుకు వెళ్ళాడు? అకాల మరణము పొందినవాడు నరకానికి పోతాడు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినటువంటి విషం తాగో ఎండ్రిన్ తాగో లేకపోతే ఉరి వేసుకునో నిప్పుల్లో దూకో చచ్చిపోతే వాళ్ళకి పిశాచి జన్మ తప్ప మోక్షం ఉండదు. పిశాచంగా కొంతకాలం అల్లాడిపోయి నన్ను రక్షించండు అని అరుస్తారు వాడు రాత్రిపూట కలల్లోకి వచ్చి పగల్లో వచ్చి భయపెట్టి ఆ తర్వాత కొంతకాలానికి యమలోకానికి పోతారు. అందుకని యమలోకం అంటే ఏంటనుకుంటారు? మరి శ్రీకాకుళం వెళ్ళండి, అక్కడ ఒక ఆయన నాకు అరిగే చెప్పాడు, యమలోకం అంతే ఏతనుకుంటున్నావు బాబా చెప్తే బరబరగొత్తరు అన్నాడు ఆయన. ఏమిట్రా అని మళ్ళీ అడిగా. అప్పుడు నాకు అర్థమైంది, యమలోకం అంతే ఏతనుకుంటున్నావు బాబం చెప్తే పరపరకొత్తరు అన్నాడు ఆయన. చక్కగా ఎంత బాగుంటాయండి, అసలు అన్ని మండలాలకు వెళ్ళాలి, మాండలికాలు నేర్చుకోవాలి. చక్కగా శ్రీకాకుళం పెడితే ముచ్చటగా ఉంటాయి, నాకు ఈ మాండలికాలు అంటే ఇష్టం. చిత్తూరు పెడితే అక్కడ ఒక రకంగా ఉంటుందన్నమాట. పోయ్ అంటాడు ఆయన, అంటాడు చక్క అనమాట. అదే మా వనపర్తి వెళ్ళినవరకు సురేష్ దగ్గరికి గట్ల బెత్తరపోయి చూస్తుండవు ఏం గురువా అన్నాడు ఆయన. గట్ల బెత్తరపోతే పరీక్షణ అయిపోతున్నావు ఏంటి అంటాడు ఆయన. అదొక అందమైన భాష చక్కాను. అలా అన్ని మండలాలకు వెళ్ళాలన్నమాట. తూర్పుగోదావరిలోకి వెళ్ళామనుకోండి, ఆయ్ అదొక అందం. ఇవన్నీ నేర్చుకుని చక్కగా కవిత్వం రాస్తే అప్పుడు ఆయ్ ఓ చోట, గట్ల ఓ చోట, పరేషాన్ ఓ చోట, యమలోకం అంతే ఏతనకు వత్తరో పాపం చెప్తే పరపరకు వత్తరు, ఇవన్నీ నేర్చుకోకుండా ఏమీ లేకుండా నేను నేర్చుకున్నదే తెలుగు అంటే ఎలాగా? అన్ని మాండలికాలములు నేర్చుకోండి ఇక మీదట. ఏ మండలానికి వెళితే ఆ మండలంలో మాట్లాడండి అనమాట. వచ్చారేటండే బాబ్బా చక్క, మా విజయంకుడు చిత్తూరులో పనిచేశారు కదా, ఆయన లెక్చరర్గా చాలా కాలం. అప్పుడప్పుడు ఆయన ఎంత కాదు అనుకున్నా గుంటూరు నుంచి వెళ్ళినవాడైనా అక్కడే ఎక్కువ కాలం పెరగడం వల్ల వచ్చారేటండి, బాగున్నారండి, బాగున్నారా బాబ్బా అంటారు. అదో అందము, ఇవన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు మా పశ్చిమ గోదావరి జిల్లా భాష అనకండి, తూర్పుగోదావరి అనకండి, భాషలంటే అన్ని గొప్పలు అన్నమాట. సరే ఇవన్నీ పక్కన పెట్టుకోండి, మళ్ళీ మీకు లాంగ్వేజ్ ఎక్కడ లేకపోతే లింగ్విస్టిక్స్లోకి వెళ్ళాం కానీ పురాణ కథల్లోకి వద్దాం. ఎవడు పురాణం వాడిది, కాలక్ష పురాణం వాడిది. ఇప్పుడు ఈయన ఈ పిశాచ జన్మ ఎత్తి తర్వాత నరకానికి పోతాడు, అకాల మరణం పొందితే. అందుకని ఇక మీదట మీకు కోపం వచ్చినా ఆత్మహత్య చేసుకోకండి. మొగుడి మీద కోపం వస్తే ఇంకో 2 బూరెలు ఎక్కువ తినండి. మొగుడు బాధ పెడితే డగడగడగడగడగని విషయం తాకేసి అని ఆసుపత్రికి వెళ్ళకండి. మీరు పిశాచమయ్యాయి, ఆ తర్వాత యమలోకానికి వెడితే మీకు నష్టం, ఇంట్లో వాళ్ళకి నష్టం. కాబట్టి మొగుడి మీద కోపం వచ్చిందంటే 2 పెసరట్టుప్పలు ఎక్కువ చూసి తినండి. వాడి మీద కోపం వస్తే వాడిని మార్చాలి, కానీ మీరెందుకు మాడిపోయి తెచ్చుకోవడం? మీద విషం తాగడము లేదా కిరసాలు వసులో తగలబెట్టకండి. ఈ రోజు నుంచి మీరు అందరికి మాట ఇవ్వండి, చెప్పండి మేము ఎట్టి పరిస్థితుల్లో అనండి, అందరూ అనండి, ఆత్మహత్య చేసుకోం. అది మాట చరిచ్చిన వాటి మీద నిలబడాలి. నేను అందరినీ అడుగుతాను అన్నమాట, 4 సార్లు గొలుసెడ్డి కట్టు మొగుడు గురువుగారికి ఇస్తే బాగుండేదిగా అబ్బేమో అడిగాడు, ఒళ్ళు మండిపోయింది, గొలుసు అడిగావా అని ఆమాంతంగా మొహం మీద కిరసాలు వేసుకుని అంటించుకుంటే ఏంటి ఎవడికి లాభం ఎవడికి నష్టం, అవునా? ఎందుకు చెబుతానంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు మాట ఇచ్చారు నా శిష్యులంతా ఈ పురాణం వింటారు వాళ్ళు కోపం వస్తే ఎక్కుతున్నారు. మా మేనత్త గారు ఉండేవారు ఒక ఆవిడ, కవాడీగూడలో ఉండేవారు హైదరాబాద్ సికింద్రాబాద్లో. అత్త కోడలకి పడేది కదా అప్పుడప్పుడు, పడకపోయినప్పుడల్లా ఇద్దరు కసేపు తిట్టుకుని ఆ తర్వాత అత్తయ్య గారు రెండు భోజనాన్ని కనేది కోడలు, అత్తగారు వెళ్ళేవారు, ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఏదో తల్లి కూతుళ్ళలాగా శుభ్రంగా అన్నం తిని తిన్నాక కంచాలు పక్కనెట్టి పని వాళ్ళకేసి మళ్ళీ తిట్టుకునేవారు. భోజనం దగ్గర ఐకమత్యం తల తిట్టుకోవాలి, శుభ్రంగా తినేసి అప్పుడు తిట్టుకోవాలి. ఎందుకని, అన్నం మానేస్తే నీరసం వస్తుంది. ఏం తిడతావు అత్తగారిని? అత్తగారిని తిట్టడానికి ఓపిక రావడం కోసమైనా ఇంకో కంచెడు తిను, ఆవిడకు కుంచెడు పెట్టు, అప్పుడు ఆ తర్వాత ఇద్దరు కలిసి రాత్రి పొద్దు పోయేదాకా తిట్టుకోండి. అందుకని అత్తమారి అత్త మీద కోపంతో ఈవిడ అలిగి తిండి మానేసి, కోడల మీద కోపంతో అత్తన్నం మానేస్తే ఎవరికి నష్టం, వెళ్ళకే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఇద్దరు నీరసపడిపోతారు. కాబట్టి కోపం వస్తే ఏం చేయాలి అని చెప్పారంటే, మన పెద్దలు ఎక్కువ తిని ఆ తర్వాత కావాలంటే తిట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో చావకండి. ఆత్మహత్య మాత్రం మహాప్రమాదం. ఆత్మహత్య చేసుకున్నవాడు నరకానికి పోతాడు. ఏ రైలు కిందో పడినవాడో, పొరపాటున బస్సు గుద్దేస్తేనో కారు గుద్దేస్తేనో చచ్చిపోయినవాడో, లేకపోతే నీళ్ళల్లో మునిగి చచ్చిపోయినవాడో, సముద్రంలోనో నదిలోనో మునిగి చచ్చిపోయినవాడు, ఇలాంటి వాళ్ళు ఉండారు. వీళ్ళందరూ కూడా ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు, దుర్మరణం పాలైన వాళ్ళు. పావు కాటుకు చచ్చిపోయినవాడు, తేలుకాటుకు చచ్చినవాడు, కుక్క కరిచి చచ్చినవాడు, వీళ్ళందరూ కూడా నరకానికే పోతారు. అందుకని మా గురువుగారు అబ్బాయి సముద్రంలో మునిగిపోయాడు గనక, అకాల మరణం చెందాడు గనక, దుర్మరణం పాలయ్యాడు గనక, యముడి దగ్గర ఇప్పుడు చీప్ గెస్ట్గా ఉంటాడు అని గ్రహించి కృష్ణుడు ఈ రథంతో అన్నగారితో శంఖంతో యమద్వారం చేరాడు. యముడికి యొక్క క్యాపిటల్ సిటీ ఏమిటి? ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమధర్మరాజ ఈజ్ కాల్డ్ సంయమనీపురం. సంయమనీపురం దగ్గరికి వెళ్ళి ఈ పాంచజన్యమనే శంఖాన్ని భయంకర ఊదాడు. ఆయన దెబ్బకి యముడి చెవులు గింగిర్లెత్తిపోయాయి, యముడు ఉణిగిపోయాట. యముడికి కూడా స్పృహ తప్పిపోయింది. అంటే దాన్ని బట్టి ఆ శంఖం ఎంత ఊదాడో ఆలోచించండి, ఆ శంఖధ్వని ఎంత గట్టిదో ఆలోచించండి. యముడు ఆ సమయంలో ఎవరో పాపాత్ములు వస్తే వాళ్ళ చిట్టా పడుతున్నాడు అనమాట. ఎవరు ఈ పాపాత్ముడు? ఈవిడ పేరు భూలోకంలో పెంటమ్మండి. ఏం చేసింది ఈవిడ? కోడల్ని రోజు గరిటితో కొట్టిందండి, కోడలి మొహం మీద కాస్త ఆవదం పోసిందండి, కోడల్ని చంపడానికి గ్యాస్ సిలిండర్ ఇప్పిందండి. ఇంతలో ఏం జరిగిందో తెలియదు, కోడల్ని చంపలేక కోపం వచ్చి ఆత్మహత్య చేసుకు చచ్చిపోయిందండి. ఓహో అలాగా, ఏమే దిక్కుమాలిందనా? నిజమేనా అని అడిగితే, నిజమే అనుకోండి, మీకు ఎలా తెలుసండి అంటుంది ఆవిడ. నాకు అన్నీ తెలుస్తాయి. ఎవరక్కడ కోడల్ని కొట్టిన ఈ దుర్మార్గురాల్ని, కోడల్ని పడగొట్టిన ఈ దుర్మార్గురాల్ని, కోడల్ని గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి చంపాలనుకున్న ఈ పాపిష్టిదాన్ని కుంభీపాకానికి తీసుకెళ్ళి కుంభీపాకం అనే నరకంలో వేడిగా మరిగిపోతున్నటువంటి నూనెలో పుణుకులు వేయించినట్టు వేయించండి 10,000 సంవత్సరాలు అంటాడు. అలా శిక్షలు వేస్తున్నాడు అనమాట ఆయన. ఇలా శిక్షలు వేస్తున్నాడు పాపం ఆయన. ఆ టైంలో మన కృష్ణ పరమాత్ముడు వచ్చి భయ్యని శంఖం ఊదాడు. వెంటనే ఆయన కంగారు పడిపోయాడు. అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావమున్ మానసాపస్మారంబుగా ఎవ్వడొక్కో నగర ప్రాంతంబునల్ చేసే మద్విస్మేరావహ రోషపావకునిచే విధ్వస్తుడైవాడు తా భస్మంబై చెడునల్చు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తియై. నా పరాక్రమం గ్రహించక నా గుమ్మం దగ్గరకొచ్చి నా మనస్సు స్పృహ కోల్పోయేటట్టుగా, నా గుండెలు కూడా బేజారెత్తిపోయేలాగా, భయం కలిగేలాగా శంఖారావం చేస్తాడా? ఎవడరా శంఖం ఊదాడు? ఇప్పుడే నేను చిరునవ్వుతో కోపం తెచ్చుకుని వాడిని పడగొట్టేస్తాను. ఆశ్చర్యకరమైనది నా కోపం. నా కోపం మామూలుది కాదు, అత్యాశ్చర్యకరమైనది. కొంతమంది కోపం తెచ్చుకుంటే ముఖం మొట్టమొట్టలాడిపోతుంది, కానీ కొంతమంది చిరునవ్వుతో కోపాన్ని ప్రదర్శిస్తారటండి. అటువంటిది నా కోపం. వీడిని ఇప్పుడే భస్మం చేస్తాను అని ఎవడు దండం పుచ్చుకుని తలుపు తీసుకుని పెట్టుకొచ్చాడు, గేటు తీసుకుని వచ్చాడు. నిజంగా ఇంకోటి ఎవడన్నా అయితే ఈ దెబ్బకి దండంతో చచ్చేవాడే, యమదండం తగిలితే ఎవడు బతకడవునా? కానీ ఆయన తీరా తన ఇనప తలుపులు తీసుకుని ఎవరురా నా గుమ్మానికి వచ్చాడు వాడిని చంపుదామనుకుని దండం పుచ్చుకొచ్చిన సమయానికి ఎదురుగుండా ఒక రథం, రథంలో కూర్చుని ఇద్దరు బాలకులు కనబడ్డారు. ఆ బాలకుల్ని చూడడంతో యముడు దండం పక్కకు విసిరేశాడు. చేతిలో ఉన్న దండం పక్కకు విసిరి కైదండం ఓడ్చి ఆ తర్వాత సాష్టాంగ దండ ప్రణామం చేసేసాడు. హడిలిపోతూ కాళ్ళకి దండం పెట్టాడు దండధారి. మహాత్మా కృష్ణ పూజ్య బలరామ, మీరిద్దరూ నా లోకానికి ఎందుకు వచ్చారు? అయ్యో, మీరు మహాత్ములని గ్రహించలేక ఎవరో వచ్చారు శంఖం ఊదారు పిల్లలు అనుకున్నాను. కారణ జన్ములు అవతారమూర్తులైన మీరనుకోలేదు. నన్ను క్షమించు కృష్ణ, నన్ను క్షమించు బలరామ. అయినా మీరెందుకండి ఇంత శ్రమ తీసుకురావడం? కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అనగా కాకులు దొరకలేక, కాకులు దొరక్క మేమే వచ్చానులే. అయినా మా గురువుగారి అబ్బాయి కోసం ఇంత దూరం రావడంలో మాకు ఆనందం తప్ప దుఃఖం లేదు. ఇదంతా పక్కన పెట్టు. సంవత్సరం క్రితం మా గురువుగారి అబ్బాయిని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, ఎందుకంటే అకాల మరణం చెందిన వాడిని దండించడం నీ బాధ్యత కనుక ఆయన్ని నాకు అప్పగించనగానే వెంటనే యముడు అన్నాడు చేత్తో. అనగానే ఆయన చేతులకు యమపాశం వచ్చింది. ఆ యమపాశం చివరన మిసమిస మిలమిలలాడిపోతూ ఆత్మ కనపడింది. ధగధగ వెలిగిపోతున్న సూక్ష్మమైన ఆత్మ కనపడింది. ఇది చూస్తే మేమే గుర్తుపట్టలేము, మా గురువుగారికి ఏమర్థమవుతుంది? శరీరంతో ప్రసాదించమన్నాడు కృష్ణుడు. అప్పుడు యముడు ఇలా చెయ్యి ఒప్పగానే ఈ ఆత్మకి పోయిన శరీరం యథాతథంగా వచ్చేసింది. అంటే ఆ కుర్రాడు మరణించే నాటికి, సముద్రంలో మునిగే నాటికి ఎంత వయస్సుతో, ఏ రూపముతో, ఏ చెవులతో, ఏ ముక్కుతో, ఏ కళ్ళతో ఎలా ఉన్నాడు అలాగే యథాతథంగా వచ్చేశాడు. అప్పుడు ఆ కుర్రాడు దండధరుడి దగ్గర నుంచి సమస్త లోకాల్ని రక్షించే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చాడు. కృష్ణుడు ఆ కుర్రాడు పట్టుకొచ్చి గురువుగారికి అప్పగించాడు. సరిగ్గా గురువుగారి ఆశ్రమం దగ్గర కృష్ణుడి రథం ఆగింది. ఆగ్గానే ముందు కుర్రాడు పరిగెత్తుకుంటూ నాన్న అని తండ్రి కాళ్ళు పట్టుకోగానే ఆ తండ్రికి ఒక్క క్షణం మతిపోయిందిట. కృష్ణుడు బలరాముడు గొప్పవాళ్ళు, నా కొడుకుని బతికించమన్నాను, ఇంతవరకు బాగానే ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా ఏడాది క్రితం మరణించిన వాడిని తీసుకురాగలరా అని ఎంతో కొంత లోపల ఆయనకు అనుమానం లేకపోలేదు. కానీ ఇప్పుడు ఈ కుర్రాడు బ్రతికి వచ్చి తండ్రి అని కాళ్ళు పట్టుకోగానే ఆ తండ్రి ఆశ్చర్యచకితుడైపోయాడు. ఒక క్షణం తన తాను నమ్మలేకపోయాడు. ఇక తల్లి అయితే చెప్పేక్కర్లా, వాళ్ళు ఆ పిల్లవాడిని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత బలరామకృష్ణుని దగ్గరికి తీసుకుని సాందీపని, నాయన గురునకు కోరిన దక్షిణ కరుణల్ మున్నెవ్వడిచ్చే ఘనులార, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగ నిచ్చితిరి మీరు దీపితయసులై, కాలుని వీటికి జని మృత బాలకుతే నొరుల వశమే, భవదీయ కృపన్ మేలు దొరకొనియే విశాల మగుంగాక మీ యశములోకములన్. గురువుగారికి కోరిన దక్షిణ ఎవరిచ్చారండి? ఎంతోమంది గురువుల దగ్గర పురాణాలు వింటారు, విద్యలు నేర్చుకుంటారు, గట్టిగా గొలుసు అడితే పారిపోతారు, గొలుస పులుస అంటారు. గొలుసే ఇవ్వరు ఈ మనుషుల్లో దక్షిణ, ఇంకేమిస్తారు? గురువునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవ్వరిచ్చే, ఎవరన్నా ఇచ్చారా? గురువుగారు నిజంగా దక్షిణ అడిగితే ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ మీరు మీ గురువుగారికి కోరిన దక్షిణ తక్షణం ఇచ్చారు. మీ కీర్తి ఆచంద్ర తారార్కం అవుతుంది. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం మీ కీర్తి భూలోకంలో ఉంటుంది. యమధర్మరాజు గారి నగరానికి వెళ్ళి చచ్చిన వాణ్ణి తిరిగి యథాతథంగా తీసుకురావడం ఎవరి వల్ల కాదు, మీ వల్ల అయ్యింది. మీ దయవల్ల మాకు మేలు చేకూరింది. మీ కీర్తి విశాలమవుగాక, ప్రపంచమంతా విస్తరించుగాక అని దీవించాడు ఆయన. అది శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షం. అంటే అమాయకపు బాలుడికి పెరుగ్గిన్నిచ్చాడు, వాడి ద్వారా వాళ్ళ గురువుగారిని రక్షించాడు, తన గురువుని రక్షించాడు, తన గురువుకి కీర్తి తెచ్చి పెట్టాడు, శిష్యుల ద్వారా గురువులు, గురువుల ద్వారా శిష్యులు పైకి రండి అని చెప్పాడు, పిలిస్తే పలికే దైవం అని చెప్పాడు. నిజంగా కృష్ణుడు పిలిస్తే కృష్ణ అంటే రాకుండా ఉంటాడండి, వస్తాడు. నేను చాలాసార్లు చూశాను, ఎన్నో కష్టాలు నేను పడ్డాను. ఒకటా రెండా, జీవితం అంటే ఒక సంగ్రామం. ఈ జీవన సంగ్రామంలో నేను ఎప్పుడూ ఓడిపోకుండా విజయం పొందడానికి ఒకటే ఒక కారణం, నాకు భగవంతుని మీద ఉన్న దృఢ విశ్వాసం. అందుకే నీలకంఠేశ్వర శతకంలో రాశాను ఒకసారి ఒక పద్యం అన్నమాట, నిన్ను రోజు భక్తితో కొలవడం వల్ల, నీ నామస్మరణం చేయటం వల్ల ఆ శక్తితో జీవన సంగ్రామమునందు గెలిచి తిని ఈ జీవితం అనే యుద్ధంలో గెలిచాను దేవా నీలకంఠేశ్వర అన్నాను. ఈ విధంగా ఎప్పుడు జీవితంలో ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి, తెలుసో తెలియక వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకూడదు. అప్పుడు మనం మనుష్యుల్ని కాదు పట్టుకోవటం. ఈ మనుష్యులు మనల్ని రక్షించగలరండి? తనను తానే ఉద్ధరించుకోలేని జీవుడు ఇతరులనే ఉద్ధరిస్తాడు. ఉద్ధరించేవాడిని పట్టుకోవాలి. అందువల్ల ఆత్మబలంతో హరి వాసుదేవ కృష్ణ పరంధామ అని పిలవండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. రామ రామ సీతారామ
మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా రామ 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 సీతారామ మేఘశ్యామా మంగళధామ రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా మంగళధామ జానకి రామ జయ రామ 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 సీతారామ మేఘశ్యామా మంగళధామ పావన నామ పాప విరామ రవికుల సోమ శివనుత నామ శ్రీరామ రామ రామ సీతారామ మేఘశ్యామ మంగళధామ రామ రామ రవికుల సోమ రణతల భీమ రవికుల సోమ రణతల భీమ శివనుత నామ శ్రీరామ రవికుల సోమ రణతల భీమ శివనుత నామ శ్రీరామ రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా మంగళధామ జానకి రామ జయ రామ 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 సీతారామ మేఘశ్యామా మంగళధామ